భగవద్గీత 5వ అధ్యాయం 4వ శ్లోకం సాంఖ్యయోగ పృథక్బాల ప్రవచంతీన పండిత ఏకమపి అస్తిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి అనువాదం. కేవలము అజ్ఞానులు భక్తి యోగాన్ని జ్ఞానయోగానికి భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరించినో రెండిటి ఫలములను మనిషి పొందగలడని పండితులు చెప్పుదురు. చెప్పండి, కేవలం అజ్ఞానులే భక్తి యోగాన్ని జ్ఞానయోగాన్ని భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరించను రెండిటి ఫలములను మనిషి పొందగలడని పండితులు చెప్పుదురు. తాత్పర్యం, ఆత్మ ఉనికిని తెలుసుకున్నటే భౌతిక జగత్తు గురించిన విశ్లేషణాత్మక అధ్యయనం యొక్క లక్ష్యమై ఉన్నది. విష్ణువు లేదా పరమాత్మ ఈ భౌతిక జగత్తుకు ఆత్మ అయి ఉన్నాడు. కృష్ణ భగవానుడికి చేయు భక్తి ఆ పరమాత్మకు చేయబడి సేవయే కాగలదు. ఒక పద్ధతి చెట్టు మూలాన్ని కనుగొని విధానం కాగా, ఇంకొక పద్ధతి మూలానికి నీరు పోయేటువంటిది. నిజమైన సాంఖ్య జ్ఞాన అధ్యయనపరుడు భౌతిక జగత్తుకు మూలమైన విష్ణువుని తెలుసుకొని పూర్ణ జ్ఞానంతో అతని సేవ ఎందు నియుక్తుడగును. అనగా వాస్తవానికి రెండు మార్గం లక్ష్యము విష్ణువే అయినందున రెండింటిలో భేదమేమీ లేదు. అంతిమ ప్రయోజనాన్ని తెలియని వారే సాంఖ్యము మరియు కర్మయోగాల ప్రయోజనములు ఒకటి కాదని పలుకుదురు. కానీ పండితుడైన వాడు ఈ రెండు మార్గముల యొక్క ఒకే ప్రయోజనాన్ని పూర్తిగా ఎరిగి ఉండును. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుల్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతే స్వయరూప కథాపయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేవలం అజ్ఞానులే భక్తి యోగము జ్ఞానయోగము భిన్నమైనవిగా పలుకుదురు. కానీ ఈ రెండు మార్గాల్లో ఏ ఒక్కదాన్ని సమగ్రంగా అనుసరించను రెండింటి ఫలాల్ని మనిషి పొందగలడని పండితులు చెప్పుదురు. ఆధ్యాత్మిక మార్గాల గురించి మనుషులు రకరకాలుగా వాద వివాదాలు చేస్తూ ఉంటారు. ఈ పద్ధతి మంచిదని, ఆ పద్ధతి రాజయోగం మంచిదని, అష్టాంగ యోగం మంచిదని మనం ఈ కాలంలో చూస్తూ ఉంటాము. రకరకాల మహంతులు అంటే వాళ్ళ సంస్థలకి హెడ్లు, వాళ్ళు ఎన్నో పలానా కుండలిని యోగము ఒక మాతాజీ ఉంది కన్కహల్ హరిద్వార్ దగ్గర, తాగా గట్టిగా అంతా తిరిగి కుండలిని యోగం ప్రచారం చేస్తుంది. ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు దేశ విదేశాల్లో. అదేవిధంగా కొంతమంది యోగాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు, ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం. రామ్దేవ్, బాబా రామ్దేవ్. అదే రకంగా బ్రహ్మకుమారులు రాజయోగం కూర్చుని ధ్యానంలో కూర్చోడం. దేని మీద ధ్యానం చేస్తారు, వాళ్ళ ధ్యానం యొక్క ఉద్దేశం ఏంది, ఏమైనా వాళ్ళ పుస్తకాలు చదివి వాళ్ళతో మాట్లాడి నేర్చుకోవాలి. మనం భక్తి మార్గం, భక్తి యోగం, వైష్ణవులు, కొంతమంది ఈ జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, అరవింద, రమణ మహర్షి, వివేకానంద, రాధాకృష్ణన్, వీళ్ళందరూ భక్తుల కేటగిరీలో రారు. వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది ఏ రకంగా మనం వికారాల నుంచి, వాసనల నుంచి, స్వార్థం నుంచి మనం భౌతిక బంధాల నుంచి ఏమవుతుంది కూర్చో జులూసు వెళ్తుందా, ఏం పోతుందా బయట, పార్ట్ ఆఫ్ ముక్కోట ఏకాదశి సెలబ్రేషన్స్ బై డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. చాలా మంది ఉన్నారా, వెంకటేశ్వర వెళ్ళాలి, అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు, ఏం గుడ్డల రంగు, గుడ్డల రంగు ఏంటా రకరకాల స్వాములు, రకరకాల యోగ పద్ధతుల ప్రతి వాళ్ళకి ఆకర్షణ ఉండి దాని నుంచి వాళ్ళు కొంత అనుభవాన్ని పొంది వాళ్ళు అదే మార్గం లేదా అదే పూర్తి మార్గం అని చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రతి మనిషి నేను చేసేది కరెక్టు, నేను చేసేది బెస్ట్ అటు కాబట్టి అటు ఎందుకు పోతుంటాం మనం. ఎవరేం చేస్తున్నా కూడా నేను చేసేది బెస్ట్ అనుకున్నప్పుడే అటు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎటు తెలుసుకోవాలా, భగవద్గీత మనకి ప్రమాణం. ఎవరైనా బెస్ట్, నా పద్ధతి బెస్ట్ ఇట్లా అంతా చెప్పుకుంటూ తిరుగుతూ ఉండొచ్చు వాళ్ళ పద్ధతి, కానీ మనం చూసేది భగవద్గీతలో కృష్ణుడు రికమెండ్ చేస్తున్నది ఏంటి, తర్వాత ఏ రకంగా అది మన ఈ సంసార మన జీవితాన్ని అది పరిపూర్ణం చేయగలదు. పరిపూర్ణం చేయాలంటే మనం ఎలాంటి టెన్షన్ లేకుండా, వరీలు లేకుండా కృష్ణుడి గీతలు చెప్పినట్టుగా జీవితంలో ఎలాంటి ఎడుదుడుకులు వచ్చినా, ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా మనం నిస్పృహను పొందకుండా మనం మార్గంలో పోతూ ఉంటే నిజంగా మనం ఈ ఇంద్రియాతీతమైనటువంటి అవస్థని చేరినట్లు లెక్క. మనం ఏదో చేస్తూ ఉంటాం కానీ మనకి సంసార తాపత్రయాలు ఉన్నాయి, మనకి ఆందోళనలు ఉన్నాయి. ప్రభుపాద రెండు శబ్దాలు వాడతారు, బ్రాహ్మణ కృపణ, బ్రాహ్మణ్ కృపణ్. బ్రాహ్మణ అంటే అతనికి లక్షణాలు భగవద్గీతలో చెప్పారు కదా, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. నిజానికి ఎవరన్నా బ్రాహ్మణుడు అంటే ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నవాడు. బ్రహ్మ అంటే ఆత్మ, సంస్కృతంలో బ్రహ్మ అంటాం, తెలుగులో మనం ఆత్మ అంటాం. బ్రాహ్మణుడు అంటే ఆత్మ జ్ఞానంలో స్థితుడైనటువంటి వాడు. అంటే ఆత్మజ్ఞానంలో స్థితుడైనటువంటి వాడు ఈ శరీరం యొక్క ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, మాన అవమానాలు, శీతోష్ణాలు, ఇందాక రూమ్లో ఒకళ్ళతో డిస్కషన్ చేస్తూ మాట్లాడాను, పొద్దున్న తిరుపతి నుంచి వచ్చాడు. అసలు మాట్లాడుతుంటే కొంతమంది శరీరాలు బక్కగా ఉంటాయి, కొంతమంది శరీరాలు లావుగా ఉంటాయి. లావుగా ఉండే వాళ్ళకి ఎండ పడదు, బక్కగా ఉండే వాళ్ళకి చలి పడదు. బక్కగా ఉండే వాళ్ళకి బాగా చలి ఎక్కువైందంటే తట్టుకోవడానికి ఒంట్లో కొవ్వు లేదు కాబట్టి వాళ్ళ చలికి కొద్దిగా ఉడుకుతూ ఉంటారు. లావుగా ఉండేవాడికి మామూలుగానే ఒంట్లో చెమట యొక్క దానిపైన బయట నుంచి గట్టిగా ఎండ వచ్చిందంటే గుడ్డలు ఇప్పుకొని తిరగాలి, కానీ తట్టుకోలేదు, వేడికి తట్టుకోలేదు, తిరుగుతూ ఉంటారు. కాబట్టి యోగి అయినటువంటి వాడు మాట్లాడుతూ చెప్పాము, ద్వంద్వాలకు అతీతం అంటే మనం చలికాలంలో గుడ్డలు లేకుండా బతకగలం, రగ్గు కప్పుకోకుండా స్వెటర్ వేసుకోకుండా అట్లని కాదు. మనం కాలం ఎలా ఉన్నా కూడా ఎండాకాలం కానీ వానాకాలం కానీ మనిషి తనకు ఉండేటువంటి డ్యూటీలు మాత్రం వదిలిపెట్టు. బస్ చలికాలం టెంపరేచర్లు 3 డిగ్రీస్ సెల్సియస్, చల్లా నిద్రలేచి మనం వెచ్చగా మనం బెడ్లో పడుకుంటాం, టక్కన 3 గంటలకి లేదా 3:30కి అలారం పడుకొని పక్కన పారేసి సడన్గా మనం స్నానం చేయడానికి వెళ్ళాలా, తర్వాత మనం తయారవ్వాలా భగవంతు ముందుకు రావడానికి మంగళారతి. అటు యోగి అంటే అతను నాకు చలి అంటే భయం లేదని చెప్పి రోజంతా గుడ్లు వేసుకోకుండా నేను ఎట్లా చలికి నేను బెదరకుండా చేస్తున్నాను, దీని శరీరాన్ని సతాయించడం అంటారు. కృష్ణుడు భగవద్గీతలో శరీరాన్ని సతాయించమంటలే, తపస్సు చేయమంటాడు. తపస్సు అంటే భగవంతుని పొందడానికి మనం ఏం చేయాలో చేయడానికి తయారవడం. కృష్ణుడు ఒంటి మీద సరిగ్గా గుడ్డలు లేకుండా తిరుగు ఇట్లంతా అంటలే. భగవంతుని అనేది నువ్వు నీ మనస్సుని నా మీద పెట్టుకోవాలా, దానికి నువ్వు తెల్లవారుజాము లేవాలా, భజన చేయాలా. నువ్వు తెల్లవారుజాము లేచి మనం ఎంత చలికాలమైనా కూడా లేచిపోవాలా, ఎంత చలికాలమైనా కూడా మందిరంలోకి వచ్చే ముందు మనం స్నానం చేయాలా. స్నానం అయిపోయిన తర్వాత మామూలుగా శరీరం సహకరించినంత వరకు మనం అంతే కదా, మనం 40 ఏళ్ళు 50 ఏళ్ళ దాకా మనం ఎప్పుడు తపస్సు చేయకుండా సడన్గా చేయాలంటే మనం తట్టుకోలేం. ఎవరికైతే అలవాటు అవుతుందో వాళ్ళు చేయగలుగుతారు, అలవాటు లేని వాళ్ళు చేయలేరు. కాబట్టి మరి చిన్నప్పుడే మనం ఈ మార్గంలోకి వచ్చినట్లయితే అలవాటు చేసుకోవడం. కాబట్టి మనం చనీళ్ళతో స్నానం చేస్తూ ఉండొచ్చు. ఎవరన్నా 50 ఏళ్ళు 55 ఏళ్ళలో ఈ యోగా యొక్క అవసరాన్ని, ఆధ్యాత్మిక జీవితం యొక్క నిజాన్ని అర్థం చేసుకున్నప్పుడు అతను కూడా చేయాల్సి ఉంటుంది. కానీ అతను అలవాట్లేదు 50 ఏళ్ళ నుంచి సడన్గా చన్నీళ్ళతో స్నానం చేస్తే ఆయనకి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుకుని నిమోనియా. అతను రోగాలు పాలవచ్చు. అంటే మనం ఫెనాటిక్స్ కాదు, మనం టైం ప్లేస్ అండ్ పర్సన్ మనం చూసి 80 వయసు 50 ఏళ్ళు 60 ఏళ్ళు అలా మీరు పొద్దున్న లేచిన వేడినీళ్ళతో స్నానం చేసి వచ్చేయండి. కానీ ఒక కుర్రాడు నాజుగా తిరుగుతూ ఉంటాడు, అతను అలవాటు చేసుకోవచ్చు, నువ్వు రోజు చన్నీళ్ళతోనే స్నానం చేయాలి, నేను అలవాటు చేస్తే మంచిది, చన్నీటితో స్నానం చేస్తే ఒళ్ళు ఉక్కులాగా తయారవుతుంది గట్టిగా. ఎందుకంటే ఒంటికి చన్నీళ్ళు తగులుతూ ఉంటే మనకి నరాలు పట్టుత్వం గట్టి పడతాయి. కానీ మనం ఎప్పుడు అలవాటు చేసుకోకపోతే ఇబ్బంది ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైనా మందిరంలో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు సాకులు చదువుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఏదో సాంగులు గాడానికి రాలేదు, వాళ్ళు మధ్యన ఏదో కొంత దీని అలవాటు చేసుకుని వాళ్ళు చదువులు చదువుకుని వాళ్ళు బస్ మందిరంలోకి ఇక్కడ ఊరికి మధ్యలో ఉంది అకామిడేషన్, ఎక్కడ సందులో గొంతులో ఆ పాత బస్సులో ఉండడం కంటే ఇక్కడ ఉండడం. కొంతమంది ఇంకా డిసిప్లిన్ బాగానే ఉంటుంది, డీసెంట్ అని రావచ్చు. కొంతమంది నిజంగానే నేను ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా తెలుసుకోవాలా, దాంతో పడిన చదువులు కూడా, చదువులు బతుకు తెరుగు కోసం, ఆధ్యాత్మిక విలువలు మనం జీవితంలో వ్యక్తిగతంగా ఎదగడం కోసం, ఏ రకం మనం మంచి గుణాలు అలవాటు చేసుకోవాలా దీనికోసం. కానీ అప్పుడు పిల్లకాయలు వాళ్ళు దేనికి వచ్చారు మందిరంలో తెలియక సాకులు చేస్తుంటారు. వాళ్ళు మందిరం మామూలుగా వచ్చింది, ఉండి చదువుకోవడానికి వచ్చారు నెల్లూరు, అటాడు చేసి మందిరంలోకి చేరడానికి వస్తారు. వచ్చిన తర్వాత మెల్లిగా మందిరం డిసిప్లిన్ మనం మార్చడానికి లేదు, మందిరంలో ఉంటే మందిరం పద్ధతిలో బతకాల, మనం దానికి ఇష్టం లేకపోతే మనం మందిరం పద్ధతిని చెడగొట్టడానికి వీల్లేదు, మనం వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు అప్పుడప్పుడు కుర్రాళ్ళు, జ్ఞానం లేదు, వాళ్ళ ధ్యేయం వేరు, కానీ మందిరంలోకి ఏదో కారణంగా పరిస్థితుల వల్ల ఊరికి మధ్యలో ఉందని, డబ్బులు తక్కువ ఇస్తే సరిపోతుందని, లేదా కొద్దిగా మంచి మనుషుల మధ్య మనకి చెడు అలవాటు లేకుండా ఉండే, భక్తి నేర్చుకోవడం లేదు, నాకు చెడు అలవాటు లేకుండా ఉండాలి, సారాయి సిగరెట్లు సాగులతో ఉంటే ఇటువంటి అలవాట్లను మరీ లోతుగా పోకుండా పట్టుకోవచ్చు. ఇట్లా వాళ్ళు అప్పుడప్పుడు చిన్న సాగు జరగానే స్వామి కొద్దిగా జ్వరం ఉంటే రాలేదు మందిరానికి. వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు ఏం సోములు కావడానికి రాలేదు. కానీ వాళ్ళకి ఏం చెబుతాడో, ఆయన కొద్దిగా ఎట్లా ఇబ్బందిగా ఉంటే మొహం కడుక్కొని వచ్చేవే స్నానం చేయకపోయినా కూడా పర్వాలేదు, బట్ యూ హ్యావ్ టు అటెండ్. మందిరంలో పనులన్నీ దేవుడి కోసం కావాలా, మందిరంలో దేవుడికి ఇక్కడ మంగళారు జరుగుతుంటే నువ్వు దేవుడి మందిరంలో ఉంటావు, దేవుడి పని నువ్వు నిర్లక్ష్యం చేయడం అది ఎలా సహించగలవు కదా. ఎక్కడైనా ఉన్నప్పుడు ఏదైనా బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు మీరు బ్యాంకు పనులు పక్కన పెట్టి లూడో గేమ్స్ ఆడుకుంటే చేసి ఆడుకుంటా ఏంటంటే కస్టమర్స్ 50 గమనండి ఎవరు ఒప్పుకుంటారండి కదా, నోబడీ విల్ అగ్రీ. అదే రకంగా ప్రభుపాద ఇస్కాన్ పెట్టినప్పుడు అన్నాడు, అది అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇస్కాన్ పేరు పెట్టారంటే అక్కడ 4 గంటల వరకు జనాలంతా లేచి కూర్చోవాలి, అక్కడ ఇస్కాన్ అనే శబ్దం పెట్టగానే లేకపోతే ప్రభుపాద పరుగు తీసినట్టు అవుతుంది. మనం ప్రభుపాద అన్నారు, ఎవరైతే నా సంస్థలో ఉండి నేను చెప్పినట్లు వాళ్ళు చేయరో వాళ్ళు నా రక్తాన్ని పీలుస్తున్నట్టుగా. అప్పుడప్పుడు శరీరం మీద పురుగులు ఉంటాయి, అవి శరీరానికి సేవ చేయవు, అవి శరీరం రక్తాన్ని పీలుస్తూ ఉంటాయి. అట్లా మనం ఇస్కాన్లోకి వచ్చి మనం నేర్చుకుని బాగుపడచ్చు. అట్లా కానీ ఇస్కాన్ని చెడగొట్టే పద్ధతి మన ఇక్కడికి వచ్చి అది చేయకుండా ఇది చేయకుండా కాబట్టి అలర్ట్ ఎప్పటికప్పుడు. ఎందుకంటే తపస్సు కూడినటువంటి పని, దాన్ని మనం గట్టిగా నడపకపోయినట్లయితే అంతా కూడా మళ్ళీ లూజ్గా తయారవుతుంది. సరే ప్రభుపాద ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు ఇలాగే శీతాకాలంలో విపరీత ఆస్ట్రేలియాలో టెంపరేచర్లు -5, -10 వస్తాయన్నమాట. అది మీరు వెళ్ళారా? ఆ టెంపరేచర్లు వస్తాయి, అంత మంచు పడుతుంది, స్నో. అప్పుడు వాళ్ళంతా కొత్తగా చేరినటువంటి వాళ్ళు, ప్రభుపాదతో పాటు, ప్రభుపాద ఆస్ట్రేలియాలో ఉన్నారు వాళ్ళు. మామూలుగా డే టైంలో ఈ కీర్తన అంట, ఇవన్నీ గిటార్లు ఇన్స్ట్రుమెంట్స్ ఏమి పెట్టి అంత తమాషాగా, అది బాగానే ఉంది వాళ్ళకి. అది అవగాహన తర్వాత రకరకాల భోజనాలు ఉంటాయి, అంత బాగానే ఉంది. కానీ తెల్లారుదామని వాళ్ళకి రోజంతా బాగానే నచ్చింది. తెల్లారుదాక వాళ్ళు రాత్రి 9 గంటలకు కూడా బాగా ఫీస్ట్ తినేసి అంత ఎవరు కలుపు. కానీ ప్రభుపాద ఆయన 80 ఏళ్ళ వయసు అయినా కూడా టక్కన 2 గంటలు అయినప్పుడు ఆయన లేచి కూర్చుని ఆయన 4 గంటల దాకా పుస్తకాలు అనువాదం చేయడం, 4:30 అయ్యేప్పటికి ఆయన మళ్ళీ మందిరంలో. అంత ముసలాయన అయినా కూడా, 80 ఏళ్ళు అయినా కూడా క్లాక్ లైక్ మూమెంట్ అంటారు. బస్ ఎందుకంటే పూర్తిగా శరీరాన్ని అదుపులోకి తీసుకున్నాడు ఆయన, శరీరాన్ని గెలుచుకునేటువంటి మనిషి. అంటే చూడడానికి అంతే, మనం తినడానికి వచ్చినప్పుడు ఎవరు మితి మీరు తినకుండా ఉంటున్నారు, ఎవరు ఏది తింటే మంచిది తీసుకొని తింటున్నారు, మనకి తెలియదు. అందరూ తినడానికి కూర్చుంటారు, ఎవరికి తోచిన వాళ్ళు తింటూ ఉంటారు. కానీ కొంతమంది ఈ విషయాలన్నీ తెలిసిన వాళ్ళు ఎంత తినాలా ఏది తినాలా చూసుకుని తింటూ ఉంటారు. తెలియని వాడు కావాల్సినంత వాళ్ళ పద్ధతులు వాడి అలవాటు కొద్ది తింటూ ఉంటాడు. ఆ తేడాలు ఎక్కడ వస్తాయి? మామూలుగా అందరూ భోజనం చేస్తాం, దాని తర్వాత మనం ఏ పద్ధతిలో తినాలా ఎంత తినాలా తెలియకుండా మనం అటంటుంటే మనం తెల్లారుదాం 3 అయ్యేపటికి అనే పీక్ టైం, చలికి పీక్ టైం ఎప్పుడు ఉంటుంది? తెల్లారుదాం ఉంటుంది. టెంపరేచర్ డౌన్ అవుతా డౌన్ అవుతుంది, తెల్లారుదాం వచ్చేప్పటికి లోయెస్ట్ టెంపరేచర్స్. డే టైంలో సూర్యుడు ఉంటాడు, టెంపరేచర్ కొద్దిగా రైజ్ అవుతుంది. వాళ్ళ వాళ్ళంతా ముసుగుతాయని గట్టిగా. ప్రభుపాద చూస్తే ఏంది, ఏం శబ్దాలు ఏం రావట్లేదు, జనాలు బాత్రూమ్కి పోతున్నట్టు వెళ్ళేస్తున్నట్టు. ఆ పూజారి ఒకటి మాత్రం లేచి ఆయన చేస్తున్నాడు. ప్రభుపాద అసలు ఒకరోజు 2వ రోజు గురించి అట్లే, అంతే మామూలుగా 4 అయ్యేపటికి మందిరంలో ఇస్కాన్ మందిరాల్లో లైట్లు వెలుగుతూ ఉండాలా, జనాలు అంత బాత్రూమ్లో పోతూ ఉండాలా, ఎంత బకెట్లు శబ్దాలు ఎంత ప్రభుత్వంగా అంత ప్రశాంతంగా ఉంది. జనాలు ఆయన పోయి చూస్తే జనాలంతా ఎక్కడికక్కడ ముసుగుదని పండుకుంటున్నారు. ప్రభుత్వ తర్వాత పిలిచాడు అందరినీ, టెంపుల్ ప్రెసిడెంట్ని, గెట్ ఎవ్రీబడి హియర్ అని చెప్పి ఆయన గట్టిగా మందలించాడు. ఆయన మామూలుగా సంసారంలో మీరంతా బయట ఉన్నారు కదా, బయట ఉండేవాడికి తెలుసు సంసారం. మీరు ఏ రకంగా పరిస్థితి అట్టా కూడా మీరు ఆఫీసుకు పోవాలా కదా, పని చేయాలా, పోలేక వాళ్ళైతే పోలేకాలా, శీతాకాలం అండానికిలా టైం పోతూ ఉండాలా, పనులు చేస్తూ ఉండాలా. ప్రభుపాద అన్నాడు, బయట ప్రపంచంలో బతికేప్పుడు మనం అంత కష్టపడాల్సి ఉంటుంది, మీకు దేవుడు కూర్చోబెట్టి తగ్గ మీకు పాటలు తగ్గ ఇవన్నీ నేర్చుకుంటారు, తగ్గ భోజనాలు పెడతాడు. ఈ మాత్రం కూడా మీరు తెల్లారుదాంలేకపోతే మీరు దేనికి పనికి వస్తారు? దానికంటే మీకంటే బయట బతికే వాళ్ళు బయలు మీకంటే, ఎందుకంటే కనీసం వాళ్ళు తపస్సు చేస్తున్నారు, మీరు తిని పండుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? మనసును గెలుచుకోవాలా కదా. కాబట్టి పాయింట్ వచ్చి సంసారంలో రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల మనుషులు, వాళ్ళకి రకరకాల పద్ధతులు నచ్చుతాయి. కానీ మనకి తెలియాలా భగవద్గీతలు చెప్పినటువంటి పద్ధతి ఏంటి, తర్వాత ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మనం సాధింపవలసినటువంటి ప్రయోజనం ఏంటి. కొంతమంది అడిగితే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే చెబుతారు, మీరు ధ్యానం ఎందుకు చేస్తున్నారు, మనశ్శాంతి కోసం చేస్తున్నారు అంటే అతనికి నిజానికి ఈ యోగ పద్ధతి యొక్క ఉద్దేశం భగవంతుని పొందాలా. వాడేదో రోజంతా బయట కోర్టు కేసులు గొడవలు కొట్లాడలు ధ్యానంలోకి వచ్చింది మనశ్శాంతి కోసం అరంగపోతున్నాడు. ధ్యానం యొక్క ఉద్దేశం మనశ్శాంతి కాదు. అదే రంగా కొంతమంది వాళ్ళు యోగం చేస్తూ ఉంటారు. ఆ యోగం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఎబిలిటీస్ని పెంచుకోవడానికంట. మేము యోగం చేస్తే మా స్ఫూర్తి, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, మా ఎబిలిటీస్, అంతే కదా. మనం డిసిప్లిన్లో బతికినట్లయితే మన యొక్క సమర్థత, రోజు ఓ టైం కంటూ ప్రతి పని చేసుకుంటూ పోతుంటే మన మైండ్ షార్ప్గా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తిని, ఎప్పుడు పడితే అప్పుడు పండుకుని, ఏది పడితే చేస్తుంటే మన జ్ఞాపక శక్తి కానీ మన చురుకుదనం కానీ ఉండదు. ఎవరైనా ఒక జీవితంలో పెద్ద పెద్దవాళ్ళు కావాలంటే మనం ఆయన చెప్పారు, పెద్దవాళ్ళు ఎవరు రాత్రికి రాత్రి ఎవరు పెద్దవాళ్ళు కారంటే ఎవడైతే ప్రతిరోజు తన సమయాన్ని చక్కగా ప్లాన్డ్గా గడుపుతున్నాడో అటువంటి మెల్లిమెల్లిగా వాళ్ళ శరీరం మారుతుంది, వాళ్ళ మనస్సు యొక్క యోగ్యతలు మారుతాయి. మనం వాళ్ళు 15-20 ఏళ్ళ తర్వాత చూస్తే వాళ్ళు ఎంతో శక్తివంతులే కనిపిస్తారు. అంటే దాని వెనకాల ఎంతో ప్రయత్నం ఉంది కదా. ఇప్పుడు ఎవడైనా ఒలింపిక్ గేమ్స్లో, ఎవడైనా కామన్వెల్త్ గేమ్స్లో పరిగెడతాడంటే వాడు 4-5 ఏళ్ళు ప్రయత్నం చేసి మెడల్ కొడుతున్నాడు కదా. సో మనం వాడితో పాటు పరిగెత్తాలని చెప్పి సడన్గా పోయితే మనకి పిక్కలు పట్టుకుని, మనకి గుండెదాడు పట్టుకుని మనం కింద పడతాం అక్కడ కదా. వాళ్ళు అన్నారు ఈ రోజుల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు జనాలు. పోలీసు ఉద్యోగులను భర్తీ కావడానికి వాళ్ళు రిటర్న్ పేపరే కాకుండా వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ కూడా 5 కిలోమీటర్లు పరిగెత్తారంటారు. పాపం వాడి ఉద్యోగం కావాలా కాబట్టి పేపర్లు రాయడం వరకు సరే బట్టి కొట్టి అది ఇది రాస్తాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరం. పెద్ద దొంగని కల పరిగెత్తట కొట్టుకుంటారు, మీరు ఎట్లా కొద్దిగా ఎదుర్కోగలుగుతారు. ఫిజికల్ స్టామినా కూడా అవసరం. వాళ్ళు ఆ టెస్ట్ ఉంటుంది 5 కిలోమీటర్లు. అతనికి ఎప్పుడు ప్రాక్టీస్ లేదు, అతను ఈ స్టామినా లేదు. కానీ ఉద్యోగం కోసం ఏదో ఒకసారి ఎట్లా క్లియర్ చేసుకుంటే ఆ తర్వాత మనం పోలీస్ అయిన తర్వాత నిజంగా పరిగెత్తాల్సిన అవసరం ఉండదు కదా. అని చెప్పి పరిగెత్తే ఎంతమంది పడిపోతారంట. పడిపోతే వాళ్ళంతా స్ట్రెచర్లో తీసుకుని హాస్పిటల్లో తీసుకెళ్ళడం, కొంతమందికి బాగా గుండెపోటు కూడా రావచ్చు. అంతేగా సడన్గా మనం ఒకసారి 5 కిలోమీటర్లు పరిగెత్తాలంటే అలవాటు లేకుండా వీలు కదా. అంత ప్రాక్టీస్ ద్వారా మనం మన శరీరం, మనస్సుని మనం మార్చుకోగలుగుతాం. ఇక్కడ ఇక్కడ పాయింట్ వచ్చి విషయం తెలియకుండా భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నది ఏంటి, రెండోది మనం ఏ యోగాన్ని పాటిస్తున్నా కూడా అది కుండలిని యోగం కానీ, అది భక్తి యోగం కానీ, రాజయోగం కానీ, అది అష్టాంగ యోగం కానీ, ఏం చేసినా కూడా దాని ఉద్దేశం మనస్సుని మనం అదుపులోకి తెచ్చుకొని మనం ఆత్మానుభవాన్ని పొందాల. తర్వాత మనం ఏ యోగ పద్ధతిని పాటించినా అంత ఇంత లాభం ఉంటుంది కదా. మనం కేయాటిక్గా, ఇర్రెగ్యులర్గా, ఇష్టం వచ్చినట్టు బతకడం, ఏదో పద్ధతిని నిత్యం మనం అనుసరించడం, తేడా ఉంటుంది. కాబట్టి అది పూర్తి పద్ధతి కాకపోయినా కూడా మనిషి ఏదో పద్ధతిని నియమపూర్వకంగా పాటిస్తూ ఉంటే అతనికి కొంత మెరుగుదనం కనిపిస్తుంది. కాబట్టి అతను అనుకోవచ్చు ఇదే రైట్ మార్గం అని చెప్పి. కానీ దానికంటే కూడా మంచి మార్గాలు ఉన్నాయి. అతను దాని ఆ మార్గంలో వెళ్ళలేదు కదా. అతను వెళ్ళిన మార్గంలో కొంత అతనికి లాభం కనిపిస్తుంది, అక్కడే ఉండిపోవచ్చు. కాబట్టి మనం దేన్నైతే కంప్లీట్ యోగ, పూర్తి యోగం అంటారు, దానికి మనం కొద్దిగా తెలుసుకోవాలా. ఉదాహరణకి ఒక కొండ ఉంటుంది, కొండ హిల్. ఆ కొండని మనం ఈ పక్క నుంచి చూస్తున్నాం, కొండకి అన్ని పక్కలు ఉంటాయి కదా. కొండకి ఆ పక్క, కొండకి ఈ పక్క, కొండకి ఈ పక్క. మీరు ఈ పక్క నుంచి చూసి దాన్ని వర్ణిస్తూ ఉంటారు. రెండో వాడు వస్తాడు, వాడు ఆ పక్క నుంచి చూశాడు, చూసి దాని గురించి చూస్తూ ఉంటాడు, తేడాలు వస్తాయి, అట్లా రకరకాలుగా అభిప్రాయాలు. కానీ నిజానికి ఎవరు చెప్పింది తప్పు కాదు, ఆయన ఇక్కడి నుంచి చూస్తున్నాడు, నేనంటాను ఈ పక్క నుంచి చూస్తున్నా, చూస్తాను అంట ఇక్కడ ఒక పద్మం ఉంది, ఇక్కడ ఇది ఉంది, మీరు ఆ పక్క నుంచి చూసి అక్కడ నెమళ్ళు ఉన్నాయి, నెమళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఉన్నాయి కదా అక్కడ నెమళ్ళు ఉన్నాయి, ఇక్కడ లేవు నెమళ్ళు, గొడవ పడచ్చు. కానీ నిజానికి అతను చెప్పింది కరెక్ట్, మనం చెప్పింది కరెక్ట్. అంటే పూర్ణ సత్యంలో అన్నీ ఇమిడి ఉన్నాయి. మనం పూర్తిగా ఈ బలాన్ని వర్ణించాలంటే ముందు చూడాలి, వెనక చూడాలి, ఆ పక్క చూడాలి, ఈ పక్క చూడాలి, చూస్తే అప్పుడు అంతా కలిపితే అప్పుడు అది కంప్లీట్ వర్ణన కదా. ఆ రకంగా రకరకాల పద్ధతులు మనకి రకరకాల అనుభవాలు ఉంటాయి, తప్పేం కాదు. కానీ ఏది పూర్తి అనుభవము, ఏది మనల్ని పూర్తిగా మనల్ని ఈ ద్వంద్వాల నుంచి బయటపెట్టగలదు, ఏది మనకి భగవంతుడితో సంబంధాన్ని కలిగించగలదు. కాబట్టి ఎవరు కొండని సరిగ్గా వర్ణించగలరు, ఎవడైతే పైన నిలబడ్డాడో కొండ పైన అని నాలుగు పక్కలు కనబడుతూ ఉంటాయి. మనం ఒక పక్కే నిలబడితే కొండ పైన అంటే ఈ పక్క చూడచ్చు, ఆ పక్క చూడచ్చు, ఆ పక్క చూడచ్చు, అది చూడచ్చు, ఆ రకంగా. కాబట్టి ఈరోజు శ్లోకంలో కొంతమంది జ్ఞానయోగం మంచిదంటారు, కొంతమంది భక్తి యోగం మంచిదంటారు. కానీ కృష్ణుడు తన మతాన్ని అభిప్రాయం చెబుతున్నాడు. నిజానికి ఏ యోగమైనా కూడా మనం దాన్ని సరిగ్గా చేసినట్లయితే, ఏ యోగమైనా కూడా ఏ ఉద్దేశం చేయాలో తెలుసుకున్నట్లయితే, మనం ఉదాహరణకి జ్ఞాన మార్గంలో ఉంటాం. జ్ఞాన మార్గం అంటే ఏంది, నేను ఈ రక్త మాంసాలన్న ఎముకల్లా నేనేమన్నా నా మనస్సున, తర్వాత ఈ రకరకాలుగా శరీరాన్ని మనం చూసుకుంటాం, నేను ఇదా నేను ఇదా అని చెప్పి మనకి తెలుస్తుంది. నేతి నేతి అంటారు, నేతి నేతి అంటే కాదు కాదు, నేను ఈ శరీరం కాదు. తర్వాత మనస్సు, మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది, గత మనసు మారుతూ ఉంటుంది, కొత్త విషయాలు నేర్చుకుంటుంటే మన మనసు మారుతుంది, ఆలోచనలు మారుతాయి. కానీ మనకి తెలుస్తుంది వెనకాల నేను ఇట్లా ఆలోచించేవాడిని, ఇప్పుడు నా అభిప్రాయం ఇది అంటే నువ్వు మారలా, అంటే నువ్వు మారలేదు కాబట్టి వెనకాల నా ఆలోచనలు ఇట్లా ఉండే, ఇప్పుడు నా ఆలోచన ఇట్లా ఉంది. అంటే వెనకటి ఆలోచనలు చూస్తున్నవాడు, ఇప్పుడు ఆలోచన చూస్తున్నవాడు ఒకడున్నాడు, మారకుండా. మనం మారిపోతే మనకట తెలిస్తే వెనకాల మనం తెలియదు. అటు మెల్లిగా మనం వస్తాము. ఈ శరీరం మారుతోంది, మనసు మారుతోంది, కానీ నేను శరీర మార్పులు చూస్తున్నటువంటి, మనసు మార్పులు చూస్తున్నటువంటి, నేను మార్పు లేనటువంటి తత్వాన్ని ఈ శరీరంలో, అంటే అప్పుడు మనం కరెక్ట్గా జ్ఞానం దగ్గరికి వచ్చినట్టు, నేను మార్పు లేనటువంటి ఆత్మను. అదేవిధంగా మనం భక్తి యోగం చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఘంటసాల కూడా పాడుతున్నాడు, లతా మంగేశ్వరుడు పాడుతుంది, ప్రభుపాద స్వామి కూడా పాడుతున్నాడు కదా, వాళ్ళు గొంతు చూపించుకోవడానికి పాడుతున్నారు, లేదా వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి పాడుతున్నారు, లేదా పబ్లిక్ వాళ్ళ కోరికలను అనుసరించి పాడుతున్నారు, వాళ్ళు పాడుతున్నారు, ఈ స్వామి కూడా పాడుతున్నాడు. ఈయన పాడేది దేనికోసం పాడుతున్నాడు, ఆత్మని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మనం పాడుతున్నాం, భగవంతుడిని ప్రసన్నుడు చేసుకోవడానికి పాడుతున్నాం. ఒకటి ఉంది అక్బర్ బీర్బల్, అక్బర్ బీర్బల్ విన్నారు కదా, ఈ అక్బర్ సంస్థానంలో తాన్సేన్ అనేటువంటి సంగీతకారుడు ఉండేవాడు. తాన్సేన్ విన్నారు కదా, తాన్సేన్ బ్రహ్మాండంగా పాటగాడు ఆయన. తాన్సేన్ గురువు అన్నాడు ఒక ఆయన, ఆయన రామ్దాస్ అని చెప్పి గురుగారు, తాన్సేన్ గురు, ఆయన నుంచి తాన్సేన్ నేర్చుకున్నాడు. తాన్సేన్ చెబుతూ ఉండేవాడు, మా గురువు గారు పాడితే రాళ్ళు కలుగుతాయి, రాళ్ళు కరిగిపోతాయి, నీళ్లు ప్రవహించడం నిలిచిపోతుంది, అటువంటి రాగాలు పాడితే ఆగిపోతాయి కదా. అంటే ఆ పాట యొక్క ఇంపుదనం వల్ల స్తంభించిపోతుంది పరిస్థితి. సో అక్బరు ఆయన కలుసుకోవాలా, నువ్వే ఇంత గొప్పగా పాడతావు కాబట్టి మీ గురువు గారు ఇంకెంత గొప్పగా పాడతారో, మీ గురువు గారిని ఇక్కడికి పిలవమన్నాడు ఆస్థానానికి. నేను గౌరవిస్తాను, నేను సమ్మానిస్తాను, ఆయన పిలవండి. అంటే ఆయన ఇట్లంతా రాడు, అంటే ఎవరైతే పేరు కావాలో, నాకు పేరు ప్రతిష్టలు కావాలంటే పెద్ద పెద్ద ప్రోగ్రాంలోకి వెళ్ళి, టీవీలోకి వెళ్ళి ప్రోగ్రాంలు ఇచ్చి జనాలంతా వాళ్ళు. కానీ భగవంతుడి కోసం చేసేవాడు ఈ టీవీ ప్రోగ్రాం అంతా నాకేం పని, పెద్ద పెద్ద గుంపులు ఉంటే నాకేం పని, నాకు కావాల్సింది ఎవడైతే భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో వాడికి నేను చెప్పాలి, మిగతా వాళ్ళతో నాకేం పని పట్టించుకుంటున్నాను. సో అందుకని తాన్సేన్ చదువుతాడు, మా గురువు గారు ఇట్లా ఏదో రాజుగారు అమ్మన్నారని చెప్పి మామూలుగా ముఖ్యమంత్రి గారు పిలిచారంటే మనం అంతా పరిగెడతాం, రాష్ట్రపతి పిలిచినాడంటే. కానీ భక్తుడైతే ఆయనతో నాకేం పని, వాడు పనికి మాలినాడు, టైం పాటు చేస్తాను, 50 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా వాడు కుర్చీ వదలకుండా యమరాజు గెంటేసేదాకా అట్లా బతుకుతున్నాడు. అందుకని ఏం చేస్తాడు ఆయన, సరే అలా మేమే బయలుదేరి వస్తాం, అక్బర్ మీ గురువుగారు రాబితే అటువంటి మహానుభావం చేయడానికి మేమే బయలుదేరి వస్తాం అని చెప్పి తాన్సేతో బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ఆయన ఏ టైంలో ఏ పూజ చేసుకోవాలో ఏ సేవ చేసుకో చేసుకుంటున్నాడు. ఈయన పూర్తి దేశానికంత రాజు ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన తాన్సేన్ చెప్పాడు, ఈ అక్బర్ వైపు చూడండి కూడా చూడలా రామదాస్ గారు, వాడేవాడితే మనకే మనం దేవుడితో అలా చేసుకుంటున్నాడు. అక్బర్ 6 గంటగాడు ఆయన ఎప్పుడు అట్లా ఆగాల్సిన అవసరం రాలే, ఆయన పోయాలంటే జనాలంతా ఆయన కోసం నిలబడతారు. కానీ రామదాస్కి అక్బర్ నుంచి పొందాల్సిందేం లేదు, వాడేవాడితే మనకి వాడి నుంచి మనం ఏం పొందాలి, పట్టించుకుని పట్టించుకోవాలి. అక్బర్ ఒక 6 గంటకి ఆయన విలుగా ఈయన 1-2 పాటలు పాడితే వినిపోదామని చెప్పండి కొద్దిగా అంటే ఆయన చెప్పాడు, ఆయన మనుషుల కోసం పాట, మనుషుల కోసం పాట, ఆయన ఎప్పుడు పాడుకుంటే మీరు అప్పుడు రాగా వెయిట్ చేస్తే అప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్బర్ ఎట్లా ఇంత దూరం వచ్చాం ఢిల్లీ నుంచి అడవుల్లోకి వచ్చి ఆయన గుడిసెలో కూర్చుని ఆయన పర్ణశాలలో కుటీరంలో కూర్చుని సరే అని చెప్పి కూర్చుంటాడు. ఆయనకి ఆ భజన చేసే టైము ఆయన పాడతాడు. నిజంగానే అటు ఇటు నెమళ్ళు పోతాడు, ఆయన ఆగిపోయి తలకాయలతో పెట్టే తట పెట్టేసి అంత కూడా అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. తర్వాత ఆయన ఆయన సమ్మానించాలంటాడు. అంటే చూస్తాడు మళ్ళీ భగవంతుడు గుర్తిస్తుంటారు, మీ సమ్మానాలకు మాకు మీరు సమ్మానిస్తున్నా కానీ యమరాజు నా దగ్గర రాకుండా పోతాడా, మీరు సమ్మానిస్తున్నా కానీ మోక్షం కలుగుతుందా, మీ బిరుదులు అక్కర్లేదు, మీ సమ్మానాలు మాకు అక్కర్లేదు, మీరు భక్తులైతే మాకు చాలని చెప్పి. కానీ పాయింట్ అండి, ఇక్కడ భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసే ఉద్దేశం వాళ్ళు ఏదో చేతకాక వాళ్ళకి సంస్కృతం రాదు, వాళ్ళకి పెద్ద తెలివితేటలు లేవు, వాళ్ళకి పెద్ద జ్ఞానం లేదు, లేదు అవన్నీ అవసరం లేదు. ఎవరికైతే భగవన్ నామంలో నమ్మకం ఉంటుందో వాడు జ్ఞానం అన్నవాడు, నేను రక్తం కాదు, నేను మాంసం కాదు, నేను శరీరం కాదు, నేను మనసు కాదు, ఆత్మ తంటాలు పడుతున్నాడు. కానీ ఎవరికైతే భగవన్ నామం నమ్మకం ఉంటుందో అతను తిన్నగానే మనం భగవన్ నామం జపం చేస్తుంటే మనకి అంత జ్ఞానం కలగడం ప్రారంభమవుతుంది. జ్ఞానం ఉన్నవాడు మెల్లిగా భక్తిలోకి వస్తాడు, భక్తి చేస్తున్న వాడికి ముందర జ్ఞానం లేకపోయినా కూడా భక్తి చేస్తున్న జ్ఞానం కాబట్టి కరెక్టే కదా. ఏ మార్గంలో పోయినా కూడా ఆఖరిగా భగవంతుడి దగ్గరికి రావాలా. మీరు జ్ఞానం పొందుతూ పోతా అంటే మనకి తెలుస్తుంది జ్ఞానం ద్వారా మనసును అదుపులో పెట్టుకోలేము, భగవంతుని అనుగ్రహం ఉండాలి మీకు. ఎవరికైతే భగవంతుని అనుగ్రహం ఉంటుందో అతని జ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. ఇట్లా భగవద్గీతలో శ్లోకం అంతే కదా, భగవంతుడు భక్తి చేస్తుంటే భాగవతంలో ఒక శ్లోకం ఉంది, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఎవరైతే వాసుదేవుడు భక్తి చేస్తూ ఉంటారో దానివల్ల మనకి ఏం ప్రయోజనం కలుగుతుందంటే, జనయతి ఆసు వైరాగ్యం జ్ఞానం చాహయతికి. ఎవరైతే చక్కగా భక్తి చేస్తూ ఉంటారో, తెల్లవారుజాము లేచి భగవన్నామాన్ని కీర్తన చేస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వైరాగ్యం కలుగుతుందంట. వాడికి తెలుసు ఆ భక్తిలో ఉండే ఆనందం వల్ల ఏది, నేను సంసారం ఇంతకు ముందంత ఎలాంటి సినిమాలు చూస్తూ ఎలాంటి చెత్త చెదారం కోసం పోయేటువంటి వాడిని. ఈ ఇట్లా భగవన్ నామాన్ని భక్తుల మధ్యలో మనం భగవంతుని ముందు పాడుతుంటే మనకు కలుగుతున్నటువంటి అనుభవం ఏంది అంటే, అతనికి వెంటనే ఆత్మానుభవం కలగడం ప్రారంభమవుతుంది. వైరాగ్యం ఆటోమేటిక్గానే అతని సినిమాలు ఈ హోటళ్ళు ఎంత ఇంట్రెస్ట్ పోతుంది. తర్వాత జ్ఞానం, అతనికి ఆత్మ అనుభవం కలుగుతుంది. వెంటనే అతనికి తెలుసు ఈ వికారాలు ఏంది, వాసన లేని, దీనికి నేను ఎరగకూడదు, నేను దీనికి బానిస కాకూడదు. కాబట్టి మనం అన్నీ నేర్చుకుని ఆఖరిలో భగవన్నామం దగ్గరికి రావచ్చు. లేదా తిన్నగా భగవన్నామం పట్టుకుంటే మనకి అన్నీ కూడా మనకి భగవన్నామం. ఎందుకంటారు భగవన్నామాన్ని ఆఖరి విద్య. ఎవరైతే భగవన్నామం జపం చేస్తున్నారో అతనికి మనస్సు ఏంది, శరీరం ఏంది, ఆత్మ ఏంది, దేవుడు ఏంది, ఎవరి పరిస్థితి ఏంది, ఎవరు ఎక్కడున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి అంత కూడా తెలియదు. భగవంతుడు వాళ్ళకి తెలివితేటలు భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మనం చూసుకోవాలా, పుస్తకాలన్నీ చదివి భగవన్నామం దగ్గరికి రావాలా, లేదా మనం ప్రభుపాద లాంటి మహాపురుషుల దగ్గరికి వచ్చి, పూర్ణ యోగుల దగ్గరికి వచ్చి విని భగవన్నామ గొప్పతనం తెలుసుకుని మనం తిన్నగా మనకు అర్హత లేకపోయినా కూడా భగవన్నామం అంటూ ఉంటే మనం కాలాంతరంలో మనం అన్ని యోగ్యతల్ని భగవన్నామ ప్రతాపంతో మనం పొందగలుగుతున్నారని అంత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీమద్ భగవద్గీతకి హరినామ సంకీర్తనకి.